34వ అధ్యాయం. విభూతి మహిమ. బాబా విభూతి మహాత్మ్యం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయంలో విభూతి మహాత్మ్యాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూతి గుణాలను, లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింపచేసుకోవటం కోసం గడచిన కథానుసంధాన్నే, విభూతికున్న ప్రభావాన్నే ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము, సహించటము కూడా కఠినమైన ఎముక వ్రణం ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూతి పెట్టగానే సమూలంగా నయమైంది. అలా ఈ విభూతి గురించి ఎన్నో కథలున్నాయి. వాటిలో మచ్చుకి ఓ కథ చెప్తాను, వినండి. అది అనుభవాన్ని మధించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా, ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతని అన్న కొడుక్కి ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే, అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరూ కూడా శస్త్రచికిత్స చేయటంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం చేయాలో తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం మాత్రం మహాభయంకరమైనది. నయమవటము కష్టమే, భరించటము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణమూ కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయినాయి. మనసుకి తోచినవన్నీ చేసి చూశారు. ఇంకా చేయటానికంటూ ఏమీ మిగల్లేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనబడలేదు. అతను వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయ్యింది. వ్యాధితో అతని ప్రాణం అల్లాడిపోయింది. అది చూసి అతని బంధువులకి కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసినా రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీదేవతల పూజలు చేయించండి అన్నారు. కానీ అదేం కర్మమో, దేవీదేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరూ కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఓ విషయం పడింది. షిరిడీలో ఓ ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు మహాయోగి సాయి మహారాజు తమ కేవల దర్శనంతో భరించలేని వ్యాధులని దూరంగా తరిమేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి పన్నీటి జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు, దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాము. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూతి పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది? పదండి, ఆయన పాదాలు పట్టుకుని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాం ఇది. దానివల్ల ఈ బాధా సర్పాల వాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించటానికి ఇదొకటే మార్గం అనిపిస్తోంది. సరే. తరువాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంత సర్దుకుని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడి చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకి నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాణ్ణి వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనసుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాల్లో ఆసక్తులై దీనంగా వాళ్ళిలా విన్నవించుకున్నారు. వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నాడు. అతని బాధ మేము చూడలేకపోతున్నాం. ఏం చేయాలో మాకు తోచటం లేదు. వాడు బతుకుతాడన్న నమ్మకం మాకు కలగటం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరక యాతనని దుర్దశను చూసి మేమెంతో అలసిపోయాం. వీడి తలమీద మీరు అభయహస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేమిక్కడికొచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడా కారుణ్యమూర్తి సాయి వారికి మాట ఇచ్చారు. ఈ మసీదుని ఆశ్రయించటానికొచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలుగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూతి తీసుకుని అతని వ్రణం మీద రాయండి. 4-5 రోజుల్లో గుణం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారావతి అంటే శ్రీకృష్ణుని ద్వారకయే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమైపోతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకిది అనుభవంలోకి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారికి విశ్రాంతి కలగకపోవటం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూచోబెట్టారు. బాబా అతని పాదాలను తమ మృదుహస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృపామృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవయోగంతో వచ్చినా లేదా మనసుకి చెందిన భయంకర వ్యాధే అయినా బాబాదర్శనంతో అది సమూలంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాస వదనాన్ని చూసి ఆ పిల్లవాడి దుఃఖాగ్నిజ్వాలలు ఎక్కడివక్కడే సమసిపోయాయి. ఆయన సుధారసధారలులికే పలుకులను విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తరువాత వాళ్లంతా అక్కడే 4 రోజులుండిపోయారు. రోగికి నయమైంది. సాయి చరణాల్లో అతనికి విశ్వాసం కూడా కలిగింది. తరువాత వారు 3 బాబా అనుమతి తీసుకుని ఉప్పొంగే ఆనంద ఝరీ తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వ్రణం తగ్గటమనేది చిన్న చమత్కారమా? విభూతి కృపాదృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వం అని అనకుండా ఎలా ఉంటాం? అలా అదృష్టవశాత్తు ఆ మహాపురుషుడి దర్శనమయ్యింది. ఆయన వాగ్దానము, శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమైంది. 2 రోజులు పోయాక విభూతిని వ్రణంపై పెట్టగా పెట్టగా ఆ గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడికి ఆరోగ్యం లభించింది. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మాలేగాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలని తపన కలిగింది. ముంబాయికి వెళ్ళినప్పుడు ఈ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తరువాత ముంబాయికి బయలుదేరినప్పుడు మాలేగాంలోనో మన్మాడులోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడీ వెళ్లాలన్న నిర్ణయాన్ని వదిలేశాడతను. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గలవారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకోని వారికే ఆ సత్కార్యం గట్టెక్కటం వల్ల మరణించాక స్వర్గప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబై వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవు రోజులని అలీబాగ్లో గడిపేయాలి అని మనసులో అనుకున్నాడు. అది నిశ్చయమైనప్పుడు 3 రాత్రులు అవిరామంగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలుగలేదా? ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామంగా వస్తుండటాన్ని విని డాక్టరు ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి ఆక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్లాలని డాక్టర్ నిశ్చయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలుగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టకపోవటంతో షిరిడీ వెళ్లటం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టరు ఇలా నిశ్చయించుకున్నాడు, ఒకవేళ ఈ రోగికి ఈరోజు తగ్గితే నేను వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీకి వెళ్ళిపోతాను అని దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత 3.5 7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టరు షిరిడీ బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనసుకి కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేయి పెట్టి విభూతి ప్రసాదమిచ్చారు. సాయి అద్భుత మహిమను చూసి డాక్టర్కి ఎంతో ఆశ్చర్యమనిపించింది. అతనక్కడ 4 రోజులుండి ఆనందం పొంగులువారే మనసుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి విజాపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయ్యింది. ఎముక వ్రణ వేదనతో సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖ నిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబరం పిళ్ళే నారి కురుపు, గినియా పురుగు, చాలా సన్నని దారంలాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరటం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. వ్యాధితో చాలా వేదన చెందాడు. నారి కురుపులు ఒకదానిమీద ఒకటిగా 7 లేచాయి. పిళ్ళేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిళ్ళే అంటే ఎంతో ప్రేమ. అతన్ని బాబా భావు అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. ప్రొద్దున్న సాయంత్రము మసీదులో చెక్క కటకటాల పక్కన ఉండేది భావు కూచునే చోటు. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలిం పీల్చేటప్పుడు భావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు భావుయే కావాలి, ఏ విషయం గురించైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భావుయే కావాలి. అతను దగ్గర లేకపోతే బాబాకేమీ తోచేది కాదు. సరే, అలా ఉండేది అతని కథ. నారు వ్యధ సహించరానిదైంది. ఎంతో అసక్తుడై భావు మంచాన పడ్డాడు. భయంకర వేదనతో వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిళ్ళే నోటిలో అదే పనిగా సాయినామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణన్నాడు. అతను బాబాకి కబురు చేసి, ఈ దుఃఖం అనుభవించి అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకీ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గానికి ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తిమీద ఎలా వచ్చిపడింది? బాబా, ఘోరమైన ఈ నారితో మరణప్రాయ వేదనను ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయం. నాకు మరణమివ్వండి. ఈ యాతనను నేను మరుజన్మలో అనుభవిస్తాను. మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించక మిగిలి ఉంటే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. మందమతినైన నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకీ జీవితం నుంచి ముక్తి కలిగించండి. ఈ వేదన ఇక నాకొద్దు. ఈ ఒక్కటి చాలు, ఇంకేమీ అడగను. డాక్టర్ పిళ్ళే ప్రార్థన విని, అణిమ మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనోప్రాంగణంలో దయామృత ధారల జలపాతాలు ముందుకురికాయి. పిళ్ళే తృప్తికై ఆయన వర్షించిన కృపామృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిళ్ళే దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయటానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకాసాహెబు తీసుకొచ్చిన పిళ్ళే కబురుని, సర్వ వృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు. మనసులో అసలేమీ భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికింకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారబ్ధాన్ని పంచటం ఎందుకు? మరో పద్ధతిలో దాన్ని విభజించి మిగిలిన 10 రోజుల్లోనే ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేద్దాం. మోక్షాన్ని స్వార్థ పరమార్థాలని ఇవ్వటంలో సమర్థుడినైన నేనుండగా చనిపోవాలన్న కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ప్రారబ్ధాన్ని ఓర్పుతో అనుభవించమను. అలా భయంతో గాభరా పడొద్దని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకుని ఇక్కడికి తీసుకురా, అతన్ని వీపు మీద వేసుకురా అన్నారు. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిళ్ళేని వెంటనే మసీదుకి తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికిచ్చారు. ఫకీరు బాబా బాబాకి కుడివైపున కూర్చునేవాడు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు, రా, మాట్లాడకుండా దానికి చేరగిలపడి కూర్చో, ఊరికి బాధపడకు, హాయిగా కాలు చాపుకుంటే నీకు విశ్రాంతిగా ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు, నిజమైన ఉపాయం అదే. ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖాలు, విషాదామృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరోటి ప్రవాహంలా వస్తుంటాయి. వాటి గురించి మనసులో హర్షించను వద్దు, లేదా శోకించను వద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త, ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతనలోనే ఉండు, అప్పుడు ఈ చింతనంతా ఆయనే తీసేస్తాడు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాల్లో లీనమవు. ఆయన్ని నిరంతరం స్మరిస్తుంటే ఆయన అగాధకరణి అనుభవంలోకి వస్తుంది. దానికి డాక్టర్ పిళ్ళే అన్నాడు, నానాసాహెబ్ చాందోర్కరు నారికి కట్టుకట్టాడు, కానీ దాంతో ఏమీ నయం కాలేదు. బాబా వెంటనే ఇలా అన్నారు, నానా మూర్ఖుడు, నీవ కట్టు విప్పి పారే, లేకపోతే చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి దాన్ని పొడుస్తుంది, అప్పుడు నీకు నయమవుతుంది. సరే, అలా సంభాషణ నడుస్తుండగా దీపాల్లో నూనె పోయటానికి అబ్దుల్ అప్పుడే పైకి వచ్చాడు. అనుకోకుండా ఏం జరిగిందో చూడండి. అసలే ఆ మసీదు చిన్నది, అదెంతో ఇరుకుగా ఉండేది. భక్తుల రద్దీ కూడా బాగా ఉండేది. అందులో ఓ పక్క పిళ్ళే గొడవ. అబ్దుల్కి అడుగు తీసివేయటం కష్టమైంది. అతను పూర్తిగా తన పనిలో లీనమై ఉన్నాడు. అతని దృష్టి అంతా దీపాల మీదే ఉంది, కనుక అతను పిళ్ళేని చూడలేదు. అక్కడ ఓ విచిత్రం జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరిగేదానికి ఎవరూ బాధ్యులు కారు. పిళ్ళే కాలు చాపుకొని ఉన్నాడు. పనిలో లీనమైన అబ్దుల్లా పాదం పొరపాటున దానిమీద పడింది. అసలే అది బాగా వాచిపోయి ఉంది. దానిమీదే అబ్దుల్లా పాదం పడటంతో పిళ్ళే ప్రాణం తల్లడిల్లిపోయింది. అతను పెద్దగా కేకలు పెట్టాడు. అతను ఒక్కసారిగా గట్టిగా అరచిన అరుపు తల్లోకి చొచ్చుకుపోయింది. అప్పుడు కంపించే చేతులు జోడించి దీనవచనాలతో అతను బాబాకి ఏమని విన్నవించాడో వినండి. ఓ పక్క నారి పగిలి రసి కారిపోసాగింది. పిళ్ళే మనసుకి ఎంతో అస్వస్థత కలిగింది. ఒక పక్కన గట్టిగా రోదిస్తూ ఉన్నాడు, మరో పక్క పాటలు పాడుతున్నాడు. కరం కర్ మేరే హాల్ పర్తూ కరీం, తేరా నామ్ రహిమాన్ హే ఔర్ రహీం. ఓ అల్లా, నా పరిస్థితిపై నీవు కృపచూపు, నీ పేరు దయాళు, దయా. తూహీ దోనో ఆలంకా సుల్తాన్ హే, జహామే నుమాయా తేరీ షాన్ హే. నీవే రెండు జగత్తులకి సామ్రాట్టువు, ఈ జగత్తులో నీ గొప్పతనం బాహాటంగా కనిపిస్తోంది. ఫనా హోనే వాలా హే సబ్ కారోబార్, రహే నూర్ తేరా సదా ఆశకార్. ఈ సమస్త వ్యవహారాలు నశించేవే, సర్వులకు కనిపించే నీ సోయగం సదా ఉండిపోతుంది. తూ ఆశిక్కా సదా మదద్గార్ హే, భక్తులకు నీవు సదా ఆధారభూతుడివి. పిళ్ళేకి ఆగి ఆగి బాధ చెలరేగుతోంది. అతని ప్రాణం దుఃఖంతో వ్యాకులం చెందింది. అతని శరీరం బలహీనపడిపోయింది. ఇది సాయిబాబా ఆటే అని అందరూ తమలో తాము అనుకున్నారు. బాబా ఇలా అన్నారు, భావు చూడండి ఇప్పుడెలా పాడుతున్నాడు. భావు పహా అతాగావు లాగలా బర్కా, పిళ్ళే అడిగాడు, ఆ కాకి ఇంకెప్పుడొస్తుంది? అప్పుడు బాబా ఇలా అన్నారు, నువ్వు పద, హాయిగా వాడాలో పడుకో. ఇక కాకి గుచ్చటానికి మళ్ళీ రాదు. నీ పాదం మీద కాలు పెట్టి వెళ్ళిందే ఆ కాకి. ఆ కాకే గుచ్చిపోయింది. నీ నారుని అణచిపారేసింది. ఇంకెక్కడి కాకి? జరిగే కథని బాబా తమ సమక్షంలో జరిపించారు. కాకిని అబ్దుల్లా రూపంలో ప్రకటింపజేశారు. తమ మాటను నిజం చేశారు. బాబా మాటలు కేవలం మాటలు కావు, బ్రహ్మదేవుడు మానవుల నుదుటిమీద వ్రాసినటువంటి ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తు. అవి ఇదివరకు చేసిన పనులు లేదా ఆచరణ యొక్క నిశ్చయ పరిణామాన్ని ఏమాత్రమూ పనిచేయనియ్యవు. అలాంటి ఏర్పాటు చేసి పెడతాయవి. కొద్దిసేపట్లో భావుకి సుఖంగా అనిపించింది. విభూతి రాయటం, విభూతి నోటిలో వేయటం, ఇదే ఔషధము, అనుపానము, ఔషధంతో పాటు తీసుకునే పదార్థం అయ్యాయి. రోగం సమూలంగా నాశనమైంది. పదవ రోజు గాయంలోంచి పొడుగైన దారాలాంటి 7 సజీవమైన పురుగులు బయటపడ్డాయి. పిళ్ళే భయంకర వేదనాగ్నిజ్వాల శాంతించింది. అతని దుఃఖం అంతమైంది. అలాంటి ఆ చమత్కారం చూసి పిళ్ళే మనసుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాబా చేసిన ఈ ఉత్కృష్ట కృత్యం చూసి అతని కనుల కొలనుల నుంచి ప్రేమాశ్రు జలపాతాలు దూకి ప్రవహించాయి. బాబా చరణద్వయాన్ని పిళ్ళే అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అతని కంఠం రుద్ధమైంది. అతని నోట్లోంచి మాటలు పెగల్లేదు. విభూతి గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూతి వర్ణనను ముగిద్దాం. భక్తుల మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్లకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఓసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఓ కష్టం వచ్చిపడింది. అనుభూతుల విభూతి మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను. గ్రంథిజ్వరం లాంటి భయంకరమైన రోగాలకి విభూతి లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరోటి లేదు. సావుల్ షిరిడీ దగ్గరున్న ఒక్క ప్రదేశం విహీర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకి జ్వరం వచ్చింది. తొడమీద గ్రంథులొచ్చాయి. బాపాజీ మనసుకి చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాళరాత్రి భార్య పడే అపరిమిత వేదన చూసి బాపాజీ భయంతో గజగజ ఉణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని ధైర్యం సన్నగిల్లింది. అతను భయాందోళనలతో కంపించిపోతూ ఆ రాత్రికి రాత్రి పరుగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు, 2 గ్రంథులు వచ్చాయి ఆమె ఒంటిమీద. తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతోంది. పద, మీ కళ్ళతో మీరే చూడండి, నాకేమీ మంచి లక్షణాలు కనబడటం లేదు. దయనీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనసును అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాసారాన్ని విచారించగల వివేచనాపరుడు. గ్రంథులొచ్చాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. గ్రంథిజ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైనా లేదా అశుభమైనదైనా, మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవటం అనేది షిరిడీలో అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితిలో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను నిజంగా ఎంతని వర్ణించను. సరే, ఈ అలవాటుననుసరించి మాధవరావు అదే పనిగా ఆలోచించి ఈ సమాచారాన్ని సాష్టాంగ నమస్కారాలతో బాబాకి చెప్పాడు. సాయినాథ, మీకు జయకారాలు. అనాథలమైన మాపై దయచూపండి. ఇప్పుడు ఎంతటి సంకటం వచ్చిపడింది. ఉట్టి పుణ్యానికి లేనిపోని చింత ఉత్పన్నమైంది. మిమ్మల్ని కాక మేమిక ఎవర్ని యాచించగలం? ఆ అమ్మాయిని ఆ నరక యాతన నుంచి దూరం చేసి ఆమెకు ఆశీస్సులివ్వండి. ఇంతటి కష్టాన్నించి మమ్మల్ని రక్షించండి. మీరు కాక మమ్మల్ని రక్షించేవాళ్లు ఎవరు? ఆమె ఈ భయంకర జ్వరాన్ని నయంచేసి మీ మాట నిలబెట్టుకోండి అని మాధవరావు సావుల్ విహీర్కి వెళ్లటానికి బాబాని అనుమతి అడిగాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఈ అపరాత్రి నువ్వక్కడికి పోవద్దు, ఆమెకి విభూతి పంపించు. ఇది ఎంత జ్వరం, ఎంత గ్రంథి! అల్లా మాలిక్ మనకు తండ్రి, రక్షకుడు. ఆమె వ్యాధి దానంతట అదే నయమవుతుంది. నిస్సందేహంగా ఆమె సుఖరూపమవుతుంది. పొద్దున్నే సూర్యోదయం కాగానే నీవు సావుల్ విహీర్కి వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళటానికి తొందరపడకు, ఇక్కడే హాయిగా ఉండు. రేపు పొద్దున్న వెళ్ళు. ఊరికే ఎందుకు అనవసర శ్రమ? నుదుటిపై శ్రద్ధగా విభూతి పెట్టి కొంచెం ఆమె నోట్లో వేయి. అప్పుడిక మనకి భయమెందుకు? బాబా మాటలు విని బాపాజీకి దడ పుట్టింది. అతన్ని నిరాశ చీకట్లు కమ్ముకున్నాయి. మాధవరావుకి ఔషధాల్లో ఉపయోగపడే మొక్కలు, ఆకుల గురించిన పరిజ్ఞానం ఉంది. కానీ వాటితో ప్రయోజనం ఇప్పుడు లేదు. ఒక్క సాయి కృపా సుధారసం తప్ప ఔషధాలకు గుణముండదు. ఈ రహస్యం, ఈ చిహ్నం మాధవరావుకి బాగా తెలుసు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించి విభూతిని పంపించాడు. తాను స్వస్థచిత్తంతో ఉండిపోయాడు. బాపాజీ మాత్రం నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. మాధవరావు చెప్పినట్లు బాపాజీ తన భార్య దేహానికి విభూతి పెట్టి దాన్ని నీళ్లలో కలిపి త్రాగించాడు. వెంటనే ఆమెకి ఒళ్లంతా చెమటలు పట్టి గాఢంగా నిద్రపట్టింది. పొద్దున్న సూర్యోదయం సమయానికి ఆమె చక్కగా కోలుకుంది. జ్వరమూ లేదు, విషగ్రంథులూ లేవు. బాపాజీకి ఆశ్చర్యమనిపించింది. ఇక్కడ మాధవరావు లేచి శౌచము, ముఖ ప్రక్షాళనము చేసుకుని సావుల్ విహీర్ పోయేందుకు అనుమతి కోసం మసీదులో బాబా దగ్గరకొచ్చాడు. బాబా దర్శనం చేసుకుని పాదాలకి నమస్కారం చేసి విభూతితో పాటు ఆశీస్సులు లభించగానే అక్కడి నుంచి అతను బయల్దేరాడు. మసీదు మెట్లు దిగుతున్నప్పుడు బాబా ఇచ్చిన ఆజ్ఞను విన్నాడు. శ్యామ, వెంటనే తిరిగిరా, ఆలస్యం కాకూడదు. అసలే మరదలి పరిస్థితి బాగాలేదు. ఆమెకి వ్యాకులంగా ఉంది. రెండు గ్రంథులు భయంకరంగా మండుతుండవచ్చు. ఆమె ఎలా సహిస్తోందో అని బావగారు దారిలో బాధపడ్డాడు. బాబా వెంటనే తిరిగిరా అని ఏమన్నా సూచిస్తున్నారా అనిపించి శ్యామారావు భయపడ్డాడు. చరచరా ముందుకి నడిచాడు. సావుల్ విహీర్ దగ్గరకు వెళ్లటానికి అతనికి ధైర్యం చాలలేదు. కానీ గడపలో కాలు పెట్టి పెట్టగానే అతనికి ఓ అద్భుతం కనిపించింది. రాత్రి గ్రంథిజ్వరం వచ్చిన ఆమె పొయ్యి దగ్గర టీ తయారు చేస్తూ కూర్చుని ఉంది. ఆమె పరిస్థితి అంతలా మెరుగైనందుకు మాధవరావు నిర్ఘాంతపోయాడు. అతను బాపాజీతో, ఈమె రోజువారీ పనులు చేస్తున్నట్లుంది అన్నాడు. దానికి బాపాజీ ఇలా అన్నాడు, ఈ మహిమంతా ఖచ్చితంగా బాబా విభూతిదే. తిరిగి రాగానే నేను తనతో విభూతి త్రాగించాను. దేహానికంతా బాగా రాశాను. వెంటనే ఆమె శరీరం చెమటతో తడిసిపోయి ఆమె హాయిగా నిద్రపోయింది. తర్వాత పొద్దున్నే ఆమె ఏ బాధ లేకుండా లేచి కూర్చుంది. గ్రంథులు జ్వరంతో పాటు తగ్గిపోయాయి. ఇది నిజంగా సాయి చరిత్రే, పరాక్రమమే. ఆ పరిస్థితి చూసి శ్యామాకి వెంటనే తిరిగిరా అని సాయి అనటం గుర్తొచ్చి మనసుకి ఎంతో విస్మయం కలిగింది. బాబా అలా అని, వెళ్ళకముందే నీ పని పూర్తవుతుంది అని అతనికి సున్నితంగా సూచించారు. తరువాత మాధవరావు టీ త్రాగి షిరిడీకి వెంటనే తిరిగి వచ్చేశాడు. మొదట మసీదుకు పోయి అతను బాబా పాదాలకు నమస్కరించి, దేవా, ఏమిటి మీ లీల? మీరే మనసులో కలవరం లేపుతారు, కూర్చున్న చోటి నుంచే సుడిగాలులు సృష్టిస్తారు, తరువాత మీరే వాటిని శాంతింపచేస్తారు అన్నాడు. దానికి బాబా, దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం. చూడు, నిజంగా నేను ఏమీ చేయనూ లేదు, చేయించనూ లేదు. కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. దైవయోగంతో జరిగే కర్మలకి నేను కేవలం సాక్షిని. చేసేవాడు, చేయించేవాడు అనంతుడొక్కడే, కృపావంతుడు ఆయనొక్కడే. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాదు. నేను అనల్హక్, నేను పరమేశ్వరుడిని కాను. నేను యాదేహక్, అంటే పరమేశ్వరుణ్ణి గుర్తుంచుకునేవాణ్ణి. అల్లాకి నేను దీన బానిసను. అహంకారాన్ని వదిలేసి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పి ఆయనపై భారం వేసిన వారి కోర్కెలు నెరవేరుతాయి. అలాగే ఒక పార్సీ వ్యక్తికి కలిగిన విశిష్ట అనుభవం వినండి. అతని చిన్న కూతురికి గంటగంటకి మాట పడిపోతుండేది. ఆమెకి మూర్ఛలొచ్చి అక్కడికక్కడే శరీరం విల్లులా వంగిపోయి చనిపోయిన కట్టెలాగా ఆమె బిగుసుకుపోయేది. అది నయమవటానికి చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తరువాత అతని మిత్రుడొకడు అతనికి విభూతి ప్రభావం గురించి చెప్పాడు. అతనిలా అన్నాడు, అలాంటి రామబాణంలాంటి అలౌకికమైన ఔషధం జగత్తులో మరోటి ఉండదు. వెంటనే పార్లేకి వెళ్ళు. కాకాసాహెబ్ దీక్షితునడిగి విభూతి తెచ్చుకో. అతని దగ్గరుంటుందది. ఎంతో ఆనందంగా ఇస్తాడతను నీకు. ఆ విభూతికి నీరు కలిపి శ్రద్ధతో, భక్తితో కొద్ది కొద్దిగా సాయిబాబా పేరు చెప్తూ పాపతో త్రాగించు. ఆమెకు మళ్లీ మూర్ఛ రాదు. నీకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. అది విని అప్పుడా పార్సీ దీక్షితునడిగి విభూతి తెచ్చాడు. ఆ అమ్మాయిచే నిత్యము నియమంగా త్రాగించాడు. ఆమె ఆరోగ్యం మెరుగైంది. గంటగంటకి ఆ అమ్మాయి వేదనతో అల్లాడిపోయేది. అది విభూతితో చక్కగా నయమైపోయింది. మూర్ఛకి మూర్ఛకి మధ్య 7 గంటల వ్యవధి ఏర్పడింది. ఆ ప్రకారంగా గంటగంటకి వచ్చే మూర్ఛ 7-8 గంటలకొచ్చి కొద్ది రోజుల తర్వాత రోగం పూర్తిగా నయమైంది. హర్దా దగ్గర మధ్యప్రదేశ్లోని ఓ జిల్లా వద్ద ఒక గ్రామంలో ఒక వృద్ధ వ్యక్తి ఉండేవాడు. అతను మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఎంతగానో బాధపడుతుండేవాడు. ఆ జబ్బుకి శస్త్రచికిత్స తప్ప మరో ఉపాయం లేదని, శస్త్రచికిత్స చేయటంలో నిష్ణాతుడైన డాక్టర్కెవరికైనా చూపించుకోమని జనులు అతనితో చెప్పారు. ఆ రోగి ఎంతో విచారంలో పడిపోయాడు. అంత అయోమయంగా అనిపించి ఏం చేయాలో అతనికి తోచలేదు. శరీరం బలహీనపడి మరణానికి చేరువయ్యాడు. రోగం వల్ల కలిగిన భయంకర దుఃఖాన్ని అతను సహించలేకపోయాడు. శస్త్రచికిత్స చేసుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కనుక అతని మనసుకి శాంతి లేకుండా పోయింది. అయితే దైవవశాత్తు అతని దురదృష్టం ఎలా దూరమైపోయిందో ఆ చమత్కారం చూడండి. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఆ గ్రామ ఇనాందారు బాబాకి చాలా మంచి భక్తుడు. అతను ఆ గ్రామానికొచ్చాడని తెలిసింది. అతని వద్ద బాబా విభూతి ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. అనారోగ్యంతో బాధపడే ఆ వ్యక్తి బంధువులు ఇనాందార్ వద్దకెళ్ళి బాబా విభూతి అడగ్గానే అతను వాళ్లకదిచ్చాడు. పిల్లవాడు దాన్ని నోటిలో వేసి తండ్రిచే తాగించాడు. 5 నిమిషాలైనా గడిచాయో లేదో ఎంతో అద్భుతం జరిగింది. విభూతి ప్రసాదం దేహంలోకి ప్రవేశించి ఇంకిపోయింది. అదే మూత్రపిండంలోని రాళ్లని తన ప్రదేశాన్నించి కదిల్చింది. మూత్రద్వారం గుండా బయటకు జారేలా చేసింది. రోగికి వెంటనే విశ్రాంతి కలిగింది. ముంబైలో ప్రభు కాయస్థ జాతికి చెందిన ఓ వ్యక్తి ఉండేవాడు. అతని భార్యకి ప్రసవ సమయం వచ్చిందంటే సదా ఆమె మరణానికి చేరువయ్యేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా గుణం కనపడలేదు. ఆ స్త్రీ ప్రాణం విలవిల్లాడిపోయేది. దాంతో ఆ వ్యక్తి పాపం ఎంతో బాధపడిపోయేవాడు. శ్రీరామ మారుతి అనే పేరుగల ఓ ప్రఖ్యాతి చెందిన సాయి భక్తుడి సలహాపై ఆ వ్యక్తి షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చిందంటే వాళ్ళిద్దరికీ గొప్ప ప్రాణ సంకటమే వచ్చినట్లయ్యేది. షిరిడీలో తమకి ఏ రకమైన భయమూ ఉండదని ఒకసారి వాళ్లు మనసుల్లో నిశ్చయం చేసుకున్నారు. చివరికి జరగవలసినదేదో జరిగినా అది బాబా ఎదుటే జరిగితే అంతకన్నా ఏం కావాలని మనసుల్లో దృఢంగా సంకల్పించుకుని ఆ దంపతులు షిరిడీ వచ్చి ఉండిపోయారు. ఆ ప్రకారంగా ఎన్నో నెలలు ఇద్దరూ షిరిడీలోనే ఉన్నారు. బాబాకి పూజార్చనలు చేస్తూ ఆయన సాన్నిధ్యంలో ఉండటం వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందం కలిగించింది. కొద్ది కాలమయ్యాక ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఈ కష్టాన్నిప్పుడు తప్పించుకోవడం ఎలాగా అని వాళ్ళిద్దరికీ ఎంతో విచారం కలిగింది. అనుకుంటూ అనుకుంటూ ఉండగా ప్రసవ దినం రానే వచ్చింది. గర్భాశయ ద్వారం మూసుకుపోవటం వల్ల అందరికీ దిగులు పట్టుకుంది. స్త్రీకి నరక యాతన కలిగింది. అయినా ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. నోరారా బాబాను ప్రార్థించసాగారు. ఆయన తప్ప మరి కరుణించేవారెవరున్నారు? ఇరుగు పొరుగు స్త్రీలు పరుగున వచ్చారు. ఒక ఆమె బాబాను స్తుతిస్తూ గ్లాస్లో నీటిని నింపి విభూతి వేసి ఆమెతో త్రాగించింది. 5 నిమిషాలు గడిచి గడవకముందే ఆ స్త్రీ ఆ బాధ నుంచి బయటపడింది. కడుపులోని బిడ్డ జీవించి ఉన్నట్లు కనిపించలేదు. గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. సరే, బిడ్డ ప్రారంభం అలా ఉంది. ఆ స్త్రీకి మళ్లీ బిడ్డలు కలగవచ్చు. ఇప్పుడైతే ఆమె భయం నుంచి బయటపడి సుఖప్రాప్తి కలిగింది. వేదన లేకుండా బాలింత అయ్యింది. సుఖంగా కష్టం నుంచి గట్టెక్కింది. పెద్ద చింత తొలగిపోయింది. ఆమె జీవితాంతము బాబాకి రుణగ్రస్తురాలైపోయింది. రాబోయే అధ్యాయం ఇంతకన్నా మరింత మధురంగా ఉంటుంది. శ్రోతల వాంఛలు నెరవేరుతాయి. పదే పదే వ్యర్థంగా అడగటమనే చెడు అలవాటు పోయి భక్తిభావం ప్రబలమవుతుంది. మా సంప్రదాయంలో నిరాకారుడైన దైవ ఉపాసన మాత్రమే ఉంటుంది. మేము దక్షిణ ఇచ్చేవాళ్లం కాము. నమస్కరించటానికి తల వంచేవాళ్లం కాము. అలా అయితేనే సాయి దర్శనానికి వస్తాను అన్న నిశ్చయంతో వచ్చి కూడా సాయి చరణాలు కళ్ళకి కనిపించగానే దక్షిణతో సహా సాష్టాంగ నమస్కారాలు చేయటమేమన్నా తక్కువ చమత్కారమా? అలాంటి విభూతి అపూర్వ మహిమా వర్ణన వస్తుంది. దాంతోపాటు నేవాస్కర్ హఠాత్తుగా వచ్చిన పాముకి భక్తి ప్రేమలతో పాలు త్రాగించి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించటం గురించి కూడా చెప్తాను. అలా ఉత్తమ కథలను వింటూ పోతే భక్తి ప్రేమరస స్రవంతి చుట్టుముడుతుంది. సంసారంలో సుళ్ళు తిరిగే దుఃఖమనే సుడిగుండం నశిస్తుంది. ఇంతకన్నా గొప్ప సుఖం ఎక్కడుంటుంది? కనుక హేమాడ్ పంత్ సాయి చరణాలకు నమస్కరించి శ్రోతలకు మీ సచ్చరిత్రలో లీనమయ్యే ప్రీతిని ఇవ్వండి అని ఆయనకు విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని విభూతి మహిమమనే పేరుగల 34వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.